ఓం శాంతి. మురళీ డేట్ 8/6/2026. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఈ విశ్వమంతా ఈశ్వరీయ కుటుంబమే. కావుననే నీవే తల్లివి తండ్రివి, మేము మీ పిల్లలము అని అంటారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఈశ్వరీయ కుటుంబానికి చెందిన వారిగా అయ్యారు. ప్రశ్న: బాబా నుండి 21 జన్మల పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు సహజ విధానమేమిటి? జవాబు: సంగమయుగంలో శివ్ బాబాను మీ వారసునిగా చేసుకోండి. తనువు, మనస్సు, ధనములతో వారిపై బలిహారమవ్వండి. అప్పుడు 21 జన్మలు మీకు పూర్తి వారసత్వం లభిస్తుంది. ఏ పిల్లలైతే సంగమయుగంలో తమ పాత వాటి అన్నిటినీ ఇన్షోర్ చేసుకుంటారో వారికి 21 జన్మలు నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అని బాబా అంటారు. పాట: నేత్రహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. భక్తులు భగవంతుని ఈ విధంగా పిలుస్తారు. భగవంతుడు గురించి పూర్తిగా తెలుసుకోని కారణంగా భక్తులు ఎంతో దుఃఖీగా ఉన్నారు. భక్తి మార్గంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇది కేవలం ఈ జీవిత విషయం కాదు. ఎప్పుడైతే భక్తి ప్రారంభమయ్యిందో అప్పటి నుండి ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. భారతదేశంలోనే దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానిని స్వర్గము, సత్యఖండము అని పిలిచేవారు. అప్పుడు భారతదేశం సత్యఖండం. భారతదేశ మహిమ చాలా అద్భుతమైనది. ఎందుకంటే భారతదేశం పరంపిత పరమాత్మ జన్మస్థానం. వారి అసలు పేరు శివ. శివ జయంతిని జరుపుకుంటారు. రుద్ర జయంతి లేక సోమనాథ జయంతి అని ఎప్పుడూ అనరు. శివ జయంతి లేక శివరాత్రి అని అంటారు. స్వర్గ స్థాపన చేసేది ఒక్క స్వర్గ స్థాపకుడైన తండ్రే. ఇప్పుడు భక్తులందరికీ భగవంతుడు ఒక్కరే ఉండి ఉండాలి. అందరూ నయనహీనులుగా ఉన్నారు. అనగా జ్ఞాన నేత్రం లేక దివ్య నేత్రం ఎవరికీ లేదు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అని భగవంతుడు తెలియచేస్తున్నారు. శ్రీమద్ భగవద్గీత ముఖ్యమైనది. శ్రీ అనగా శ్రేష్ట మతం. ఇప్పుడు మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చెయ్యటం జరుగుతుంది. దివ్య నేత్రమనగా జ్ఞానపు 3వ నేత్రాన్ని చూపిస్తారు. నిజానికి జ్ఞానపు 3వ నేత్రం బ్రాహ్మణులైన మీకు లభిస్తుంది. దీని ద్వారా మీరు బాబాను మరియు బాబా రచన ఆది మధ్య అంతములను తెలుసుకుంటారు. ఇప్పుడు అందరిలో దేహ అహంకారం లేక పంచ వికారాలు ఉన్నాయి. కావుననే ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు పిల్లల వద్ద ప్రకాశం ఉంది. మీ ఆత్మ మొత్తం సృష్టి చరిత్ర మరియు భూగోళమును తెలుసుకుంది. ఇంతకు ముందు మీరంతా అజ్ఞానంలో ఉండేవారు. జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇవ్వటంతో అజ్ఞాన అంధకారం వినాశనమయ్యింది. పూజ్యులుగా ఉన్నవారే మరలా పూజారులుగా అయిపోయారు. పూజ్యులు ప్రకాశంలో ఉన్నారు, పూజారులు అంధకారంలో ఉన్నారు. పరమాత్మను నీవే పూజ్యుడవు, నీవే పూజారీవి అని అనటానికి వీల్లేదు. అతను పరమ పూజ్యుడు అనగా అందరినీ పూజ్యులుగా తయారు చేసేవారు, కావున వారిని పరమ పూజ్యులు అని అంటారు. పరమపిత పరమాత్మ అనగా పరమాత్మ. శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడూ ఇలా అనరు. అతణ్ణి అందరూ భగవంతుడైన తండ్రి అని భావించరు. నిరాకారుడైన తండ్రినే గాడ్ ఫాదర్ అని అంటారు. అతను కూడా ఆత్మనే, కాని అతను ఉన్నతోన్నతమైన వారు, కావున పరమ ఆత్మ అని అంటారు. ఆ పరమాత్మ ఎల్లప్పుడూ పరంధామంలోనే ఉంటారు. ఇంగ్లీష్లో సుప్రీం సోల్ అని అంటారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నయ్యి అని కూడా మీరు పాడతారు. అంతేకాని పరమాత్మ నుండి పరమాత్మలు చాలా కాలంగా దూరంగా ఉన్నయ్యి అని అనరు కదా. ఆత్మే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అనటం మొట్టమొదటి తప్పు. ఆత్మ జనన మరణంలోకి వస్తుంది, పరమాత్మ పునర్జన్మల్లోకి రారు. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా పూజ్యులుగా ఉండేవారు. దేవీ దేవతలందరూ ఈ మానవాళికి పూజ్యులే. ఇదంతా ఈశ్వరుని కుటుంబమే. ఈశ్వరుడు రచయిత. నీవే తల్లివి తండ్రివి, మేము మీ పిల్లలము అని కూడా మహిమ చేస్తారు. మరి ఇది ఒక కుటుంబమైనట్లే కదా. అచ్చా, మీరు తల్లి తండ్రి అని ఎవరిని అంటున్నారో చెప్పండి. అలాగే అలా ఎవరు అంటున్నారు? నీవు తల్లివి తండ్రివి, నీ కృపతో మేము అపారమైన సుఖ ఖజానాలను స్వర్గంలో పొందాము అని ఆత్మ అంటుంది. తల్లి తండ్రి అయిన మీరు వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు, కావున మేము మీ పిల్లలుగా అవుతాము. నేను స్వర్గ స్థాపన చేసేందుకు సంగమ యుగంలోనే వచ్చి రాజయోగాన్ని నేర్పుతాను అని బాబా అంటారు. మనుషుల బుద్ధి పూర్తిగా భ్రష్టంగా అయిపోయింది. స్వర్గాన్ని నరకంగా భావిస్తారు. అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు, హిరణ్యాక్షుడు మొదలైన వారు ఉన్నారు అని అంటారు. మీరు వాటిని మర్చిపోయారా అని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. నా శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. శివరాత్రి అని కూడా అంటారు. అది ఏ రాత్రి? ఇది బ్రహ్మ అనంతమైన రాత్రి. బాబా సంగమ యుగంలో వచ్చి రాత్రిని పగలుగా, నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. శివరాత్రి అర్థం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు నిరాకారుడు. మనుష్యుల శారీరక నామం జన్మజన్మలోనూ మారిపోతూ ఉంటుంది, కాని నాకు శారీరక నామమే లేదు. నా పేరు ఎల్లప్పుడూ శివానే. నేను కేవలం ఈ వృద్ధ వానప్రస్థ తనువుని ఆధారంగా తీసుకుంటాను అని పరమాత్మ చెప్తున్నారు. ఇతడు పూజ్యునిగా ఉండేవాడు, పూజారిగా అయ్యాడు. శివబాబా వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మనం వారి పిల్లలమైనప్పుడు తప్పకుండా స్వర్గానికి అధిపతులుగా అవ్వాలి కదా. శివబాబా ఉన్నతోన్నతమైన వారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లకు కూడా తమ తమ పాత్రలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆత్మలోనూ తమ సుఖము మరియు దుఃఖముల పాత్ర రచింపబడి ఉన్నాయి. మనం శివబాబా వారసులుగా అయ్యామని, శివబాబా మనల్ని స్వర్గవాసులుగా చేస్తారు అని మీకు తెలుసు. కావుననే వారిని అందరూ స్మృతి చేస్తారు. భగవంతుడా దయచూపించు అని అంటారు. సాధువులు కూడా సాధన చేస్తారు, ఎందుకంటే ఇక్కడ దుఃఖమున్నది. కావున నిర్వాణ ధామానికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. లెక్క ఆత్మనైన నేను పరమాత్మను అని భావించటం తప్పు. ఆత్మనైన నేను పరంధామంలో ఉండేవాడిని అని ఇప్పుడు మీరంటారు. ఆ తర్వాత మరలా దైవీ కులంలోకి వస్తాము. తర్వాత 84 జన్మలు అనుభవిస్తాము. ఆత్మలైన మనం వర్ణాలలోకి వస్తాము. శివబాబా జనన మరణాలలోకి రారు. కేవలం నారాయణుడి వంశం మాత్రమే ఉండేది. క్రైస్తవ వంశంలో ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, ది థర్డ్ అని అంటూ వంశం ఏ విధంగా ఉంటుందో అలాగే అక్కడ కూడా మొదటి లక్ష్మీనారాయణ, రెండవ లక్ష్మీనారాయణలు, అలా 8 తరాలు ఆ వంశం నడుస్తుంది. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ 3వ నేత్రం తెరుచుకుంది. బాబా కూర్చొని ఆత్మలతో మాట్లాడుతున్నారు. మీరు ఈ విధంగా 84 జన్మల చక్రాన్ని తిరిగి ఇన్నిన్ని జన్మలను తీసుకుంటూ వచ్చారు. వర్ణాల చిత్రాన్ని కూడా ఒకటి తయారు చేస్తారు. అందులో దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు బ్రాహ్మణులను తయారు చేస్తారు. ఇప్పుడే బ్రాహ్మణులైన మనం పిలక స్థానంలో ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఈశ్వరీయ సంతానంగా ఉన్నాము. ఈ సహజ రాజయోగం మరియు జ్ఞానం ద్వారా మనకు అపారమైన సుఖ సంపదలు లభిస్తాయి. కొందరు సూర్యవంశీ రాజధాని వారసత్వాన్ని తీసుకుంటారు, కొందరు చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకుంటారు. మొత్తం రాజధాని అంతా ఇప్పుడు స్థాపించబడుతుంది. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా ఈ పదవిని పొందుతారు. ఇప్పుడు చదువుతూ చదువుతూ మేము శరీరాన్ని వదిలినట్లయితే ఏ పదవిని పొందుతాము అని ఎవరైనా అడిగినట్లయితే బాబా తెలియచేయగలరు. యోగ బలం ద్వారానే ఆయుష్ పెరుగుతుంది, వికర్మలు వినాశనమవుతాయి. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు ఇంకా ఏ ఉపాయం లేదు అని బాబా తెలియచేస్తున్నారు. పతిత పావన అని అనటంతోనే భగవంతుడు గుర్తుకొస్తాడు. కాని ఆ భగవంతుడు ఎవరు అన్నదే ఎవ్వరికీ తెలియదు. నేను భారతదేశంలోనే వస్తాను అని బాబా అంటారు. ఇది నా జన్మస్థానం. సోమనాథ ఆలయం ఎంత అద్భుతంగా ఉందో బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో ఆ తర్వాత స్మృతి చిహ్నాలు తయారవ్వటం ప్రారంభమవుతుంది. ఇతడు పూజారిగా అయినప్పుడు మొట్టమొదట సోమనాథుని మందిరాన్ని తయారు చేస్తాడు. భారతదేశం సత్యత్రేతాయుగాలలో చాలా సుసంపన్నంగా ఉండేది. మందిరాలలో కూడా అపారమైన ధన సంపద ఉండేది. భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది. ఇప్పుడు భారతదేశం పూర్తి నిరుపేదగా గవ్వతుల్యంగా అయిపోయింది. ఆ తర్వాత బాబా వచ్చి భారతదేశాన్ని వజ్రతుల్యంగా చేస్తారు. సృష్టికర్త ఎవరు అని మీరు ఎవరినైనా అడిగితే అతడు పరమాత్మ అని అంటారు. మరి అతను ఎక్కడున్నాడు? అతడు సర్వవ్యాపి అని అంటారు. ఈ వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది అని బాబా అంటారు. బాబా మమ్మాల సింహాసన అధికారులుగా అయ్యేందుకు మేము అర్హులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. పవిత్రతనే ముఖ్యమైనది. ఇప్పుడు ఆరోగ్యము లేదు, సంపద లేదు, సంతోషం లేదు. ఇది ఎండమావుల సమానమైన రాజ్యం. దీనికి దృష్టాంతంగా దుర్యోధని కథ శాస్త్రాలలో వ్రాసి ఉంది. దుర్యోధనుడు అని వికారాలను అంటారు. మా పరువు నిలబెట్టు అని ద్రౌపది అంటుంది. అందరూ ద్రౌపదులే కదా. ఇప్పుడు ఈ పిల్లలు స్వర్గద్వారాలు. అతడు శంకరాచార్యులు, వీరు శివాచార్యులు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. ఎవరి బుద్ధి యోగమైతే పూర్తిగా జోడింపబడి ఉంటుందో వారిలో ధారణ కూడా జరుగుతుంది. జ్ఞానాన్ని బ్రహ్మచర్యంలోనే అభ్యసించటం జరుగుతుంది. గ్రహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు కమల పుష్ప సమానంగా ఉండాలి అని బాబా అంటారు. మీరు ఇరువైపులా బాధ్యతను నిర్వర్తించాలి. తప్పకుండా మరణించాలి కూడా. మరణించేందుకు మనుష్యులకు మంత్రాన్నిస్తారు. ఇప్పుడు మీరందరూ మరణించి ఉన్నారని బాబా తెలియచేస్తున్నారు. మహాకాలుడునైన నేను అందరినీ తిరిగి నాతో తీసుకువెళతాను. మరి ఎంతో సంతోషం కలగాలి కదా. ఎవరైతే బాగా చదువుతారో వారు స్వర్గానికి అధిపతులుగా అయిపోతారు. చదవకపోతే ప్రజా పదవిని పొందుతారు. మీరు రాజ్య పదవిని పొందేందుకు ఇక్కడకు వచ్చారు. ఇదొక చదువు. ఇందులో అంధ్రశ్రద్ధల విషయమే లేదు. ఈ చదువు రాజ్యం కోసమే. ఏ విధంగా? చదువులో బ్యారిస్టర్గా అవ్వాలి అన్న లక్ష్యం ఉన్న కారణంగా బుద్ధి యోగాన్ని తప్పకుండా టీచర్తో జోడించవలసి ఉంటుందో, అలాగే మిమ్మల్ని భగవంతుడు చదివిస్తారు కాబట్టి వారితో బుద్ధి యోగాన్ని జోడించాలి. నేను పరంధామం నుండి చాలా దూరం నుండి వస్తాను అని బాబా అంటారు. పరంధామం ఎంత ఉన్నతమైనది. సూక్ష్మ వతనం కన్నా దూరమైన ఆ పరంధామం నుండి వచ్చేందుకు నాకు ఒక్క క్షణం పడుతుంది. వారికన్నా వేగంగా వెళ్లే వస్తువు ఇంకా ఏదీ ఉండదు. నేను క్షణంలో జీవన ముక్తినిస్తాను. జనకుని ఉదాహరణ ఉంది కదా, ఇప్పుడిది నరకంగా పాత ప్రపంచంగా ఉంది. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. బాబా నరకాన్ని వినాశనం చేయించి స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతి ధామంలోకి వెళ్ళిపోతాయి. ఆత్మకు వినాశనం లేదు, ఆత్మకు పాత్ర కూడా అవినాశిగా లభించింది. మరి అటువంటి ఆత్మ పెద్దగా లేక చిన్నగా ఎలా ఉంటుంది? అలాగే ఆత్మ ఎలా మరణించగలదు? ఆత్మ రూపమే చిన్న బిందువు, అది పెద్దగా లేక చిన్నగా ఉండదు. ఇప్పుడు మీరు భగవంతుడైన ఆ తండ్రి విద్యార్థులు. గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ బ్లీస్ఫుల్, అనగా భగవంతుడైన తండ్రి జ్ఞాన సాగరుడు మరియు ఆనంద సాగరుడు. వారు మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా మనం దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు మీరు భారతదేశానికి సేవ చేస్తున్నారు. మొట్టమొదట బాబా పిల్లలుగా అవ్వాలి. ఇతర స్థానాలలో గురువుల వద్దకెళతారు. అక్కడ వారు గురువులకు చెందిన వారిగా అవుతారు, అనగా వారిని గురువుగా చేసుకుంటారు. ఇక్కడ ఉన్నది తండ్రి, కావున మొట్టమొదట తండ్రికి పిల్లలుగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి తన పిల్లలకు తన ఆస్తిని ఇస్తారు. పిల్లలు మీరిక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి, మీ పనికి రానివి నావి మరియు నా సర్వస్వం మీది అని బాబా అంటారు. దేహ సహితంగా మీ దగ్గర ఏదైతే ఉందో నాకిచ్చేయండి. నేను మీ ఆత్మను మరియు శరీరాన్ని రెండింటినీ పవిత్రంగా చేసేస్తాను. ఆ తర్వాత రాజ్య పదవిని కూడా ఇస్తాను. మీ దగ్గర ఏదైతే ఉందో దానినంతటినీ బలి చేసినట్లయితే మీకు జీవన ముక్తి లభిస్తుంది. బాబా ఈ సర్వస్వం మీదే, పిల్లలు మీరు నన్ను మీ వారసునిగా చేసుకోండి అని బాబా అంటారు. నేను 21 జన్మలు మిమ్మల్ని వారసునిగా చేస్తాను. మీరు కేవలం మీ వారసునిగా చేసుకోండి అని బాబా అంటారు. మేము 21 జన్మలం మిమ్మల్ని వారసునిగా చేస్తాము. మీరు కేవలం నా మతంపై నడవండి, వ్యాపార వ్యవహారాలు చేసుకోండి, విదేశాలకు వెళ్ళండి, కేవలం నా మతంపైన నడవండి, జాగ్రత్తగా ఉండండి, మాయ గెడియ గెడియ వెంటాడుతుంది, ఏ వికర్మలు చెయ్యకూడదు, శ్రీమతంపై నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం, మొదటి పాయింట్, ఆత్మ మరియు శరీరం రెండింటిని పవిత్రంగా చేసుకునేందుకు దేహ సహితంగా మీ వద్ద ఏదైతే ఉందో దానినంతటినీ బాబా కప్పచెప్పి వారి శ్రీమత్తంపై నడవాలి. రెండో పాయింట్, మాతాపితల సింహాసనానికి అర్హులుగా అయ్యేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి. అర్హులుగా అయ్యేందుకు ముఖ్యంగా పవిత్రతను ధారణ చెయ్యాలి. వరదానం సంగమ యుగంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునే డబల ప్రాప్తి యొక్క అధికారి భవ. ఏ పిల్లలైతే సంగమ యుగంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకుంటారో వారికి నేను శాంతి మరియు సంతోషపు డబల ప్రాప్తి యొక్క నశ ఉంటుంది. ఎందుకంటే అతీంద్రియ సుఖంలో ఈ రెండు ప్రాప్తులు ఇమిడిపోయి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా మరియు వారసత్వం యొక్క ప్రాప్తి ఏదైతే లభిస్తుందో అది మొత్తం కల్పమంతటిలో ఇంకెప్పుడూ లభించదు. ఈ సమయపు ప్రాప్తి అయిన అతీంద్రియ సుఖము మరియు జ్ఞానం ఇంకా ఎప్పుడూ లభించదు. కావున ఈ డబల ప్రాప్తి యొక్క అధికారులుగా అవ్వండి. స్లోగన్, పరస్పర సంస్కారాలను తెలుసుకుంటూ వారితో కలిసి నడుచుకోవటమే ఉన్నతికి సాధనం. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యంగా ఉండండి. ఈ సమయంలో మన తండ్రి అయిన పరమాత్మ ద్వారా నిరంతరం నా స్మృతిలో ఉండండి అన్న ఆజ్ఞ లభించింది. యోగానికి అర్థం ఈశ్వరీయ స్మృతిలో ఉండటం. అంతేకాని ధ్యానంలో ఉండటమని యోగానికి అర్థం కాదు. నడుస్తూ తిరుగుతూ పని పాటలు చేసుకుంటూ వారి స్మృతిలో ఉండే మీ సహయోగం, దీనినే తెగిపోని అఖండ యోగము అని అంటారు. కాని ఇందులో నిరంతరంగా ఉండే ప్రాక్టీస్ యొక్క అవసరముంది. ఒక్కవేళ వారి ఆజ్ఞపై ఆజ్ఞాకారులై ఉండనట్లయితే, ఏదైనా అవజ్ఞ చేసినట్లయితే తప్పకుండా శిక్ష అనుభవించవలసి వస్తుంది. వారి ఆజ్ఞ, నేను ఎటువంటి కర్మను చేస్తానో నన్ను చూసి మీరు కూడా అడుగుపై అడుగు వెయ్యండి, లేదంటే మాయా దెబ్బ తగులుతుంది. సత్యమైన చక్రవర్తి అయిన పరమాత్మతో సత్యంగా ఉండండి. మాయా విఘ్నాలు ఏవైతే పీడిస్తున్నాయో వాటిని కూడా వీరి ముందు ఉంచినట్లయితే వారి సహాయం ద్వారా మాయ తొలగిపోతుంది, దారి క్లియర్ అయిపోతుంది. తర్వాత ఎక్కడ కూర్చోపెట్టినా, ఎలా నడిపించినా, ఏది తినిపించినా దారి క్లియర్ అయిపోతుంది. ఇలా తోడును ఇచ్చేందుకు చాలా ధైర్యం కావాలి. ఇటువంటి మహాసౌభాగ్యవంతులు పూర్తిగా చాలా కొద్ది మంది తయారవుతారు. వారు విజయ మాలలోకి వెళతారు. మిగిలిన భాగ్యవంతులు ఏదో కొంత తీసుకొని వెళ్లి ప్రజలుగా అవుతారు. కాని లభించిన కొంచానికే సంతోషపడిపోకూడదు. సంపూర్ణంగా తీసుకోవటం మీ కోరికగా ఉండాలి. సాహసాన్ని పెట్టండి, ముందుకు వెళ్ళండి. మాయా విఘ్నాలు వేస్తుంది, కాని దానిపై విజయాన్ని పొందాలి. ఇందులో ఒకవేళ పొరపాటు చేసినట్లయితే నిశ్చయంలో లోపమున్నట్లు, ధారణలలో లోపమున్నట్లు. ఇదైతే మీ తప్పు. ఇందులో లోక నిందలు, కుల మర్యాదలను తెంచుకోవలసి వస్తుంది. వీటిని తెంచుకున్నప్పుడే సత్యమైన పారలౌకిక దైవీ మర్యాదను పొందుతారు. ఈ వికారీ ప్రపంచమైతే పోయేదే ఉంది. చూడండి, మీరా కూడా లోక నిందల పాలయ్యింది, అప్పుడే గిరిదారిని పొందింది. ఒక్కవేళ ఆ లోక మర్యాదలకు లొంగిపోతే ఈ దైవీ లోక సభ్యులుగా అవ్వలేరు. ఇప్పుడు కళ్యాణార్థం ఈశ్వరీయ సలహా అయితే ఇవ్వబడుతుంది. ఏం చెయ్యాలి, ఏది ఉచితము అని ఇప్పుడు మీ బుద్ధి నిర్ణయించాలి. అవ్యక్త ప్రేరణ పాయింట్. సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. సరళ చిత్తులే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తులుగా ఉంటే అందరినీ ఆకర్షిస్తారు. హర్షితమన్న మాటకు కల అర్థమే అతీంద్రియ సుఖంలో ఓలలాడటం. జ్ఞాన సిమిరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఉయ్యాలలూగటం, దీనినే హర్షితము అని అంటారు. ఇందుకోసం సాక్షి తనపు అనే సీటుపై సెట్ అయ్యి మాయా మరియు ప్రకృతి ఆడే పప్పెట్ షోను మనోరంజన రూపంతో చూడండి. ఓం శాంతి.